शरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रपोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। కార్యక్రమం మొదలెట్టే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఋతుంభర పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ అనేటటువంటి ఒక సంస్థని మనం స్థాపించుకున్నాం. ఋతుంభర పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ అనేటటువంటి మాటకి ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశేషమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్లోనే రామాయణం చదవాలి. కనుక రేపు 9 రోజుల పాటు భారతీయ సంస్కృతికి మూల విరాట్ అయినటువంటి 2 అక్షరాలు తనదైన పరిపూర్ణమైనటువంటి మూర్తీభవింపజేసుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. రామ అనేటటువంటి శబ్దము రాముడి కంటే ముందుంది, రాముడు తర్వాత కూడా ఉంది. కానీ ఆ రామ అనే శబ్దానికి పరిపూర్ణమైనటువంటి అర్థము, పరిపూర్ణమైనటువంటి రూపకల్పన ఆ వ్యక్తి త్రేతాయుగంలో చేశాడు. చేసిన తర్వాత అతన్ని ఇంతవరకు ఎవరూ బీటౌట్ చేయలేదు. చేయగలిగితే ఋతుంభర పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ చేయాలి. చేయగలిగితే ఆ భావాన్ని అర్థం చేసుకోండి. మనం పెట్టినటువంటి ఏ ట్రస్టులు, ఏ ట్రస్ట్ యొక్క పేరు, ట్రస్టులో ఉన్నటువంటి వ్యక్తులు అకారణంగా లేరు అని ఇవాళ సాయంత్రం చెప్పాను. నిర్విరామంగా నేను ఉంటాను, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక్కడ ఏకత్రితమైనటువంటి మనము అనేక సార్లు రోల్స్ తారుమారై ఉండొచ్చు. చాలాసార్లు నేను మీలో చాలామందికి ఒక కురవాణిగా పుట్టి మీ దగ్గర ABCD నేర్చుకుని ఆ జన్మలో ఆ కాలంలో జరిగి ఉండొచ్చు. రోల్స్ తారుమారవుతూ ఉంటాయి అంతే, కానీ వ్యక్తులు మారరు. రామాయణ కాలంలో రాముడితో పాటు ఎవరున్నారు, వాళ్ళే ద్వాపర యుగంలో కృష్ణుడితో పాటు ఉన్నారు, వాళ్ళే ఇప్పుడు ఉన్నారు. కొంచెం తేడా ఎక్కడ వచ్చింది అంటే, అప్పుడున్నటువంటి ఋషులు ఇప్పుడు వైజ్ఞానికులుగా చలామణి అవుతున్నారు కనుక. అప్పుడు ఉన్నటువంటి అనేక మంది పౌండ్రక వాసుదేవులు ఈనాడు ఆధ్యాత్మిక గురువులుగా చలామణి అవుతున్నారు కనుక గందరగోళం ఏర్పడింది. చాలా స్పష్టంగా చాలా సత్యాలను ఏ విధమైనటువంటి హెజిటేషన్ లేకుండా నేను చెప్తున్నాను. నేను అనేక మంది ఆధ్యాత్మిక గురువులు పౌండ్రక వాసుదేవులు, నేను కూడా అందులో ఒకడినేమో. అందుకని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, శరీరగతమైనటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించకండి. మరి ఎవరిని గురువుగా స్వీకరించాలి? సత్యాన్ని, ఋతుంభరా ప్రజ్ఞను. ఆ ప్రజ్ఞ ఏ పుస్తకాల ద్వారా మీకు లభ్యమవుతుందో దానిని గమనించుకోండి. అందుకనే మనకి గురువులు విశ్వామిత్రుడు వశిష్ఠుడు కారు, మనకి గురువులు రామాయణాలు, మహాభారతము, భాగవతము, ఇవి మూడు మనకి గురువులు. ఒక్కొక్క గురువు అందులో స్పెషలైజ్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి నేను కెమిస్ట్రీ చదివాను, ఫిజికల్ కెమిస్ట్రీ స్పెషలైజ్ చేశాను. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారు, ఆయన ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెషలైజ్ చేశాడు. మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇనార్గానిక్ కెమిస్ట్రీ స్పెషలైజ్ చేశాడు. అలాగా ఈ పృథ్వీ గ్రహం మీద గురుతత్వము ఉన్నంత వరకు ఆ గురుతత్వము ఈ మూడు పుస్తకాల నుంచి తీసుకుంటుంది. రామాయణము, మహాభారతము, భాగవతము, ఈ మూడు పుస్తకాల గురించి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు మహాత్ములు, మనం ఎవరినైతే పరమ గురువులుగా స్వీకరిస్తూ ఉంటామో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, వేదాలను మామూలు మనిషి అర్థం చేసుకోలేడు కనుక వేదాల యొక్క అర్థము, వేదాలను అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి తాళం చెవులు ఇవి ముందు రామాయణంలో, తర్వాత మహాభారతంలో, ఆ తర్వాత భాగవతంలో అదే వరుస క్రమంలో ఇవ్వబడినది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానో మీకు గుర్తుంది కదా, ఋతుంభర పబ్లికేషన్స్ ఇంటర్నేషనల్ అనేటటువంటి సంస్థ ఈ వేద విజ్ఞానాన్ని ఏ విధమైనటువంటి డైల్యూషను లేకుండా చదువరులకు అనుకూలంగా చెప్పటానికి ప్రయత్నం చేయకుండా, చదివే వాళ్ళకి విషయం పూర్తిగా అవగాహన అవటానికి కావలసినటువంటి రీతిలో ప్రయత్నం చేస్తుంది కనుక, మన యొక్క పరిణామ క్రమం గురించి మాట్లాడుకున్నటువంటి విషయాలు, వేదాల గురించి మాట్లాడుకున్నటువంటి విషయాలు, అనేకమైనటువంటి జీవిత సత్యాల గురించి మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడా ఏ విధమైనటువంటి అక్షరము పొల్లుపోకుండా యథాతథంగా ప్రచురణకి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రచురణ నేను చెప్పినటువంటి విషయాల గురించి కాదు, వేదాల గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి, భాగవతం గురించి అనేక సోర్సెస్ నుంచి, అనేక ఋషుల దగ్గర నుంచి, అనేక గురువుల దగ్గర నుంచి నేను సంపాదించుకున్నటువంటి చిన్న 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 అమృత బిందువులను చిలికి చిలికి నేను మీకు అందిస్తూ ఉంటే అవి మీకు అందింపబడుతున్నాయి కనుక, వాళ్ళు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వమన్నారు. ఆ అనౌన్స్మెంట్కి ఇది బ్యాక్గ్రౌండ్, రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి కూడా బ్యాక్గ్రౌండ్. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఆ ఋతుంభర పబ్లికేషన్స్ వారి ఇంటర్నేషనల్ వాళ్ళ దానికి లైఫ్ మెంబర్షిప్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు, 3000 రూపాయల అనౌన్స్మెంట్. దానివల్ల జీవితాంతము ఋతుంభర పబ్లికేషన్స్ పబ్లిష్ చేసేటటువంటి ప్రతి పుస్తకము వాళ్ళకి పంపించబడుతుంది. ఇప్పటికే 54 మెంబర్స్ ఎన్రోల్ అయి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మీకు తెలపమన్నారు. దాన్ని తెలుపుతో దీన్ని ఆధారంగా చేసుకుంటూ మనం రేపటి నుంచి జరగబోయేటటువంటి కార్యక్రమాల యొక్క ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనకి వద్దాం. మొట్టమొదటి కార్యక్రమం రేపు సూర్యోదయంతో పాటు మొదలెట్టబోయేటటువంటి కార్యక్రమం ఏంటి అంటే 1600 వ్యక్తుల చేత రేపు సూర్యోదయం నుంచి దశమి నాడు సూర్యోదయం వరకు 16 నేతి దీపాలతో పెట్టినటువంటి అఖండ దీపాల ముందు నిరంతరము అనుగ్రహమాల మంత్ర జపం జరుగుతుంది. దీనికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎవరు ఎవరు వాళ్ళ పేర్లను ఇస్తారో వాళ్ళ పేర్లని కార్యకర్తలకు ఇవ్వండి. మన పరివార సభ్యులు ఇంకా చాలామంది రేపు వస్తారని ఆశిస్తున్నాం. అది అంతా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వింటున్న వాళ్ళు, దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొట్టమొదటిసారైనా ఏ విధమైనటువంటి మీకు ఆంక్షలు లేవు, ఎవరైనా అందులో పాల్గొనవచ్చు, అప్పటికప్పుడు తెలుసుకున్నా పాల్గొనవచ్చు. 16 అనేటటువంటి సంఖ్య మినిమం, కానీ అప్పుడే ఇంకో 20 వచ్చి మేము కూడా చేసుకుంటాము అనుగ్రహ మాలా మంత్ర జపం అంటే పెర్మిటెడ్. కార్యకర్తలు దీన్ని చాలా జాగ్రత్తగా గమనం చేసుకోండి. ఎందుకంటే దేవుడు వరవిచ్చిన పూజారి వరం ఇవ్వడు అనేటటువంటి నానుడి మన సంస్థలో సార్థకం కాకూడదు. ఎప్పుడైనా ఎవరైనా ఏ విధంగా అయినా వచ్చి పూజలు అనుష్ఠానాలు జపాలు చేయవచ్చు, ఎలా చేసుకోవాలో మనని అడిగి తెలుసుకోవచ్చు. నన్ను అడిగి కాదు, మనల్ని అడిగి తెలుసుకోవచ్చు. మినిమం సంఖ్య చెప్తున్నాను కానీ మ్యాక్సిమం సంఖ్య నేను చెప్పటం లేదు. ఇది రేపు పొద్దున్న 5 నుంచి జరిగేటటువంటి కార్యక్రమం అక్కడ మండపం దగ్గర. 16 నేతి ఒత్తులతో అఖండ దీపం రేపు పొద్దున్న వెలిగించింది. మళ్ళీ దశమి నాడు పొద్దున్న యజ్ఞం అయిపోయిన తర్వాత మాత్రమే వాటిని ఏం చేస్తాం, అప్పుడు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు డెవలప్ అవుతాయో మనకి తెలియదు. అది ఒక కార్యక్రమం. నిరంతరం 16 అక్కడ ఉందో లేదో కార్యకర్తలు చూసుకుంటూ ఉండాలి. రెండవది, రామాయణానికి మొత్తం మహాభారతం ఒకే ఒక 700 శ్లోకాలు కలిగినటువంటి పుస్తకం మీద ఆధారపడింది. మొత్తం మహాభారతం లక్షల లక్షల సంఖ్యలో ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతము చిన్న పుస్తకం, భగవద్గీత మీద ఆధారపడి ఉంది. అలాగే మొత్తము వాల్మీకి రామాయణము 24,000 శ్లోకాలు కలిగినటువంటి వాల్మీకి రామాయణము 24 శ్లోకాలు కలిగినటువంటి ఆదిత్య హృదయం మీద ఆధారపడి ఉంది. సూర్యుడి యొక్క విశేషమైనటువంటి విశ్వకర్మ కిరణములు మళ్ళీ గుర్తుంచుకోండి. రేపటి నుంచి ఈ మాటను ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఈ విశ్వకర్మ సూక్తాన్ని మీరు చాలా తరచుగా వింటారు. ఆ విశ్వకర్మ సూక్తము యొక్క హృదయము ఆదిత్య హృదయము. అది రోజుకి 108 సార్లు పారాయణ మినిమం జరగాలి. ఆదిత్య హృదయ పారాయణ, దానికి ఒక విశేషమైనటువంటి స్థలము అక్కడ రాములవారి మందిరం దగ్గర కేటాయించబడి ఉన్నది. 108 ఆదిత్య హృదయ పారాయణ చెయ్యాలి అంటే 11 10 పారాయణ చేస్తే 110 అవుతుంది, సరిపోతుంది. ఇంకేత అది విశేష శ్రమతో కూడినటువంటిది కాదు. కానీ దానికి ఒక విశేషమైనటువంటి కాలాన్ని నిర్ణయించండి, అది కార్యకర్తలు నిర్ణయిస్తారు. రేపు 8 తర్వాత అనుగ్రహ మాలా మంత్రం పొద్దున్న 5 స్టార్ట్ అవుతుంది. కానీ ఆదిత్య హృదయ పారాయణ 108 పొద్దున్న 8 ప్రారంభమవుతుంది. ఆదిత్య హృదయ పారాయణ చేయదలుచుకున్న వాళ్ళు, ఆదిత్య హృదయాన్ని చదవదలుచుకున్నటువంటి వాళ్ళు ఆదిత్య హృదయం పుస్తకం తెచ్చుకుని రండి. ఆ ఆదిత్య హృదయం పుస్తకాన్ని ఇక్కడ కూర్చొని చదువుకోండి. ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంటాం మాస్టారు, నేను చాలాసార్లు మీతో చెప్పాను, సంఘీభావము కలిసి పనిచేయటం అనేది ఆధ్యాత్మికత యొక్క మొదటి సూత్రము. అది మనం మర్చిపోయాం. భారతీయ జీవిత విధానంలో ఆధ్యాత్మికతను మనం కోల్పోవటానికి కారణం ఏంటి అంటే సంఘీభావం పోయింది. పండుగ నాడు పూర్వకాలంలో సామూహికంగా జరుపుకునేవాళ్ళు పండుగలు. ఈనాడు పండుగ వచ్చింది అంటే ఎవరింట్లో వాళ్ళు జరుపుకుంటారు. జరుపుకోవటంలో ముఖ్యం ఏంటి అంటే భోజనం చేయటం. అంచేత 3 గంటల వరకు పిండి వంటలు చేయటంతోనే సరిపోతుంది. అసలు రామాయణం, మహాభారతం, దాని గురించి, ఆ రాముల వారి యొక్క విశిష్టత గురించి, ఎందువల్ల యుగాలు మారిపోయినా, త్రేతాయుగం వచ్చింది వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వచ్చింది వెళ్ళిపోయింది, కలియుగంలో కూడా 5000 సంవత్సరాలు వెళ్ళిపోయినప్పటికీ కూడా రామాయణం అనేటటువంటి ఆ గ్రంథాన్ని ఇప్పటికీ మనం మర్చిపోలేకుండా ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా విషయాలు ఏమీ మనకి తెలియకపోవచ్చు, కానీ మన పల్లెటూళ్ళలోకి వెళ్తే ఈనాటికి రామాయణ మహాభారత గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళకి చదువు రాకపోయినా, కేవలం వేలిముద్ర మాత్రమే వేయగలిగేటటువంటి వాళ్ళు అయినా, అందులో జరిగినటువంటి సంఘటనలు యథాతథంగా చెప్పగలిగేటటువంటి స్థితికి వచ్చినటువంటి దానికి హృదయము ఆదిత్య హృదయం. రామాయణానికి మొత్తం హృదయం ఆదిత్య హృదయం. అంచేత రేపటి నుంచే ప్రతిరోజు కనీసము 108 సార్లు ఆదిత్య హృదయ పారాయణ జరుగుతుంది. కనీసము అంటలో నా ఉద్దేశం ఏంటి అంటే 1000 సార్లు జరగాలనే నా కోరిక ప్రతి కార్యక్రమము. కానీ చెప్పాను కదా, నేను అనుకోవటం వేరు, మీరు సహకరించటం వేరు. మీరొక్కళ్ళు అన్ని చోట్ల ఉండలేరు. అంచేత మీరు చేయగలిగింది ఏంటి అంటే ఇలాంటి విషయాల్లో అభిరుచి ఉన్నటువంటి మీ బంధువులను కానీ మీ మిత్రులకు కానీ ఇలాంటి కార్యక్రమం ఒకటి ఉంది కనుక వాళ్ళకి ఆదిత్య హృదయ పారాయణలో ఇంట్రెస్ట్ ఉంటే పొద్దున్నే 8 గంటలకు ఇక్కడికి వచ్చేయమనండి. ఎంత ఎక్కువ మంది రాగలిగితే అంత మంచిది. మొత్తం నిండిపోయింది అనుకోండి, ఇంకా ఆనందం. కావలసింది తక్కువ సంఖ్య చెప్పాను, 108 సార్లు పారాయణ జరగాలి అని. 108 మంది కూర్చొని చేశారనుకోండి, వాళ్ళు 10 సార్లు చదివితే 10,000 అవుతుంది అది. అంచేత ఈ రిలేషన్షిప్ ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి, 108 సార్లు ఆదిత్య హృదయ పారాయణతో పాటు ఇంకొక కార్యక్రమం రామరక్షా స్తోత్ర పారాయణం. గీతా ప్రెస్ గోరఖ్పూర్ అని నార్థన్ ఇండియాలో ఓ ఆథెంటికేటెడ్ సంస్థ ఉంది. ఇప్పటికీ దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు, నాకు కూడా చాలా అనుభవం. గీతా ప్రెస్ గోరఖ్పూర్ నుంచి, ఆ ప్రెస్ నుంచి ఏదైనా ఒక పుస్తకం వెలువడితే అందులో ఏదైనా ఒక విషయం తప్పుగా అచ్చుపడితే అక్కడ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి నమ్మకం ఏంటి అంటే గీతా ప్రెస్ గోరఖ్పూరే కరెక్ట్, ఒరిజినల్గా చెప్పిన వాడు తప్పు అని. అంత తప్పు లేకుండా కొన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళ పుస్తకాలు అచ్చుగుద్దుతున్నారు. అంత వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు, తప్పులుండవు వాళ్ళ ప్రింటింగ్ మిస్టేక్స్ ప్రశ్నే లేదు, ఉండదు వాళ్ళ పుస్తకాల్లో. అలాంటి వాళ్ళు కళ్యాణ్ అనేటటువంటి ఒక మంత్లీ మ్యాగజైన్ ఇప్పటికీ రన్ అవుతుంది, అది రన్ చేస్తున్నారు. అందులో రామరక్షా స్తోత్ర ప్రభావం గురించి చాలాసార్లు పడుతూ ఉంటుంది, ఇప్పటికీ పడుతూ ఉంటుంది. మాకు ఈ సమస్య ఉంది, రామరక్షా స్తోత్ర పారాయణ చేశాను, సమస్య నివారణ అయింది, ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది అని. ఆ జరిగినటువంటి, నేను నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు చదివినటువంటి సంఘటనలే కొన్ని వేలు దాటి ఉంటాయి. అలాగే ఎంతమంది జీవితాలలోనో ఆ రామరక్షా స్తోత్రము అనేక విధాలుగా రక్షాకవచముగా పనిచేసింది. ఆ రామరక్షా స్తోత్ర పారాయణ కూడా రేపు వేరే బ్లాక్లో 108 సార్లు అదే టైంకి జరుగుతుంది రామరక్షా స్తోత్రం. మరి ఆదిత్య హృదయం చేస్తున్న వాళ్ళు కూడా మేము రామరక్షా స్తోత్రం చదువుతాము, ఇంటర్చేంజ్ చేసుకోండి, దానికి ఉంది. ఆదిత్య హృదయం పారాయణ చేసిన వాళ్ళు వాళ్ళ పారాయణ పూర్తయిపోగానే ఇటు రామరక్షకి మారండి, రామరక్ష పారాయణ చేస్తున్న వాళ్ళు అటు ఆదిత్య హృదయానికి మారండి, మీ ఇష్టం, రెండూ చేసుకోవచ్చు. మినిమం 108, మ్యాక్సిమం 1008. ఈ రామరక్షా స్తోత్రం యొక్క అనేక చమత్కారాలలో రోగ నివారణలో దాని యొక్క అద్భుతాలు చూసినటువంటి అనేక మంది వ్యక్తుల్ని నాకు గుంటూరులోనే తెలుసు. పేర్లు అనవసరం. ఇంచేత ఎవరి అనుభవాలు వాళ్ళవి, అది బాగా పనిచేస్తుంది. అంతవరకు చూసుకుని ఆ రామరక్షా స్తోత్రం అనేది బుధ కౌశిక ఋషుడికి, స్వయముగా శ్రీరామచంద్రుడే స్వప్నములో. ఈ విధముగా ఎవరైతే రామరక్షా స్తోత్ర పారాయణ చేస్తారో వాళ్ళకి రక్ష అంటే మీకు తెలుసు కదా కవచముగా పనిచేస్తుంది అని. మన భారతీయ సంస్కృతిలో మంత్ర విజ్ఞానం ఉంది. మంత్ర విజ్ఞానానికి ప్రతి మంత్రాన్ని సిద్ధింపచేసుకోవటానికి విశేషమైనటువంటి తిథులుంటాయి, విశేషమైనటువంటి వారాలు ఉంటాయి, విశేషమైనటువంటి విధానం ఉంటుంది. 99 సార్లు లేక 108 సార్లు అంటే రోజుకి 11 సార్లు చొప్పున ఈ రామ నవరాత్రుల్లో ఎవరైతే రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటారో వాళ్ళకి రామరక్షా స్తోత్రము సిద్ధి అవుతుంది అని స్వయముగా బుధ కౌశిక ఋషి చెప్పాడు. దీన్ని మీరు గమనం చేసుకుని మళ్ళీ ఈ రామనవరాత్రులు మీకు రావాలి అంటే మళ్ళీ కేవలం మీరు 1 సంవత్సరం ఆగాలి. అంచేత రామరక్షా స్తోత్రాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే మీరు చేయవలసింది ఏంటి, 11 సార్లు రామరక్షా స్తోత్రాన్ని చదవండి. ప్రతిరోజు చదవండి 10 రోజులు, 110 సార్లు అవుతుంది, మీకు రామరక్షా స్తోత్రం సిద్ధింపబడుతుంది. మరి అదే మంత్రాన్ని 20 మంది కలిసి చదివారనుకోండి సామూహికంగా, అప్పుడేమవుతుంది, ఆ మంత్రం యొక్క శక్తి ఎలా ఉంటుందో మీరు వాయించుకోండి. అందుకని ఋషుల ఆశ్రమాలలో సప్త ఋషులు కూడా ఒకే చోట కలిసి వాళ్ళ శిష్యులతో కలిసి విశేషమైనటువంటి అనుష్ఠానాలు చేసేవారు. ఈ రామరక్షా స్తోత్రాన్ని ఈ విధంగా సిద్ధింపజేసుకున్నటువంటి వ్యక్తుల జీవితాలలో ఏ విధమైనటువంటి మార్పు ఆ శ్రీరామచంద్రుడు తీసుకొస్తాడో నాకు తెలియదు, కానీ ఈ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ కాకండి. అంచేత మీరు ఇవాళ ఇక్కడున్నటువంటి వాళ్ళు కనీసము ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోండి. ఎప్పుడో అప్పుడు వీరు చూసుకుని మీరు అందరూ కలిసి 11 సార్లు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేస్తారు. అంటే అసలు ఒకసారిలోనే అది సిద్ధి అయిపోతుంది, కానీ అలా చేసుకోకండి. మీరు మొత్తము 11 రోజులు 10 రోజులు రామరక్షా స్తోత్ర పారాయణ. ఇది కాకుండా హనుమాన్ చాలీస. హనుమాన్ చాలీస గురించి నేను అసలు ఏం చెప్పకల్లే మీకు. దాన్ని కూడా రోజుకి 108 సార్లు మినిమము, మ్యాక్సిమం ఎన్నిసార్లు అవుతుందో హనుమాన్ చాలీస యొక్క పారాయణ ఎలా జరుగుతుందో దాన్ని కార్యకర్తలు నిర్ణయిస్తారు. ఈ రకంగా 3 రకాలైనటువంటి కార్యక్రమాలు, రామరక్షా స్తోత్రము, ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీస. ఇది కాకుండా రాముడికి చాలా ఇష్టమైనటువంటి రాముడి యొక్క వంశము ఇక్ష్వాకు వంశానికి మూలమైనటువంటి శక్తి ఉంది, గాయత్రీ శక్తి. ఆ గాయత్రీ సహస్రనామ పారాయణ, తర్వాత లలితా సహస్రనామ పారాయణ, ఈ కార్యక్రమాలు నిర్విరామంగా ఆ మందిర క్యాంపస్లో జరుగుతాయి. నిర్విరామంగా అంటే వస్తున్న వాళ్ళు వస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, పారాయణ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి కార్యకర్త నోట్ చేసుకుంటూ ఉంటాడు ఎంత పారాయణ పూర్తయింది అని. ఈ పారాయణ పూర్తయిన తర్వాత 7 వ్యక్తులు యజ్ఞకుండం దగ్గర కూర్చుని యజ్ఞం చేస్తూ ఉంటారు. పారాయణ చేసుకున్నటువంటి వాళ్ళు యజ్ఞము కూడా చేయదలుచుకుంటే అవే మంత్రాలతో యజ్ఞము కూడా చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా మొదట ఆదిత్య హృదయ మంత్రాలతో, తర్వాత రామరక్షా స్తోత్ర మంత్రాలతో, తర్వాత హనుమాన్ చాలీస మంత్రాలతో, తర్వాత గాయత్రి సహస్రనామ శ్లోకాలతో, ఆ తర్వాత లలితా సహస్రనామ శ్లోకాలతో ఆహుతులిస్తూ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ఆ సైకిల్ పూర్తయిపోగానే మళ్ళా ఆదిత్య హృదయంతో మొదలై లలితా సహస్రనామంతో అలాగా రాత్రి పొగలు అక్కడ యజ్ఞము నిర్విరారంగా జరుగుతూ ఉంటుంది. రామరక్షా స్తోత్ర పారాయణ చేసుకున్న వాళ్ళు మధ్యలో అక్కడ కూర్చుని ఆ రామరక్షా స్తోత్ర హవనం జరుగుతున్నప్పుడు వెళ్ళి కూర్చోవచ్చు. మొదటి రోజు కార్యకర్తలు కాస్త అటెంటివ్గా ఉంటే, కార్యకర్తలు కాస్త జాగ్రత్తగా నేను చెప్తున్న దాన్ని గుర్తుంచుకుని ఈ కార్యక్రమాలు అమలులో పెట్టడానికి చెయ్యాలి కనుక. కాస్త కార్యకర్తలు అటెంటివ్గా ఉంటే టైమింగ్స్ మీరు సెట్ చేసేసుకోవచ్చు. రామరక్షా స్తోత్ర మంత్ర ఆహుతులకు ఎంత టైం పడుతుంది? ఆదిత్య హృదయం మంత్రానికి ఎంత టైం పడుతుంది? ఒకసారి సైకిల్కి మీరు ఆ టైమింగ్స్ కనుక అక్కడ సెట్ చేసేస్తే, ఆ టైమింగ్స్లో వచ్చి ఆ మంత్రాన్ని సిద్ధింపచేసుకోదలుచుకున్నటువంటి వ్యక్తులు ఆ మంత్రానికి సంబంధించినటువంటి ఆహుతులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిరంతరము మాత్రం అక్కడ రేపు పొద్దున్న 5:30కి మొదలైనటువంటి యజ్ఞము మళ్ళీ దశమి నాడు పొద్దున్న యజ్ఞము ఆగుతుంది. ఇది అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు మందిరంలో. ఇక్కడ 16 నేతితో చేసినటువంటి అఖండ దీప సమ్ముఖంలో 16 మంది మినిమం, తక్కువ కాకుండా నిరంతరము అనుగ్రహ మాలా మంత్ర జపం జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ కూర్చున్న చోట క్లీన్ బీజం యొక్క మినీ సాధనలు జరుగుతూ ఉంటాయి. ఆ మినీ సాధనలు మధ్యన గ్యాప్ వస్తూ ఉంటుంది. గ్యాప్ మిగతా ఊరు వాళ్ళని మనము ప్రతిరోజు వాళ్ళదైన విశేష కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఆ కార్యక్రమాల్ని తెలపమని చెప్పాము. దాని ప్రకారం జరిగేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళ కార్యక్రమాలు ఏమీ లేకపోతే మన క్లీన్ బీజ సాధనతో పాటు శ్రీం బీజ సాధన, హ్రీం బీజ సాధనకి కూడా అవకాశం దొరికినప్పుడు, వీలు దొరికినప్పుడు నేను సామూహికంగా మీకు మినీ కోర్సెస్ అందజేస్తూ ఉంటాను. ఇది కాకుండా ప్రతిరోజు సాయంత్రము, దీని గురించి మీరు ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచ భవితవ్యాన్ని నిర్ణయించేటటువంటి సందేశాన్ని నేను మీకు ఋషుల తరఫు నుంచి అందజేయబోతున్నాను. ఒకటి గ్యారంటీ, ఈ ఉగాది నుంచి భారతదేశపు యొక్క స్థానము ప్రపంచ చరిత్రలో ఎదుగుతుందే కానీ తగ్గదు. చివరికి అతి త్వరలో, అతి త్వరలో అనేటటువంటి పదానికి నేను చెప్పలేను నిర్వచనం. వారమా, 10 రోజుల, 2 సంవత్సరాల, 10 సంవత్సరాల, 1 శతాబ్ది కాలమా, తిరిగి మళ్ళీ మన భారతదేశము, ఈనాడు మనం అమెరికా రష్యా వెళ్ళటానికి ఎంత గౌరవంగా ఫీల్ అవుతున్నామో దానికి 10,000 రెట్లు గౌరవము భారతీయులము అని మనం చెప్పుకోవటానికి ఫీల్ అవుతాం. అలాంటి పరిస్థితి భారతదేశానికి రాబోతున్నది. దానికి బీజాలు రేపు రాబోయేటటువంటి 10 రోజుల్లో మనం వేయబోతున్నాం సాయంత్రం పూట. టైమింగ్స్ నేను ఇంకా ఖచ్చితంగా నిర్ణయించలేదు, కానీ ఆ టైమింగ్స్ దానికి మనం పేరు పెట్టుకున్నది లాస్ట్ కిందటి సంవత్సరం ఏంటి అంటే ఋషి ప్రణాళిక అవతరణ శిబిరము అని అప్పుడు పెట్టుకున్నాం. ఇప్పుడు దాని యొక్క ప్రథమ వార్షికోత్సవం మనం జరుపుకుంటున్నాం. అప్పుడు ఎలా మొదలెట్టామో మనలో చాలామందికి తెలుసు. ఏమీ లేదు అప్పుడు మన దగ్గర. ఈనాడు 100 ఎకరాలు స్థలం ఉంది, 100,000 సంఖ్యలో డబ్బులుంది, 1,000 సంఖ్యలో వనరులు, మనుషులు ఉన్నారు మన దగ్గర. దానిని ఎలా ఉపయోగించుకు, ఏమీ లేని స్థితిలో మొదలెట్టాం లాస్ట్ ఇయర్. ఏమీ లేదు, కేవలము తలుపు పక్కన ఆ చిన్న టేప్ రికార్డరు, మా మణికుమారు అంతే, ఇంకెవరు లేరు అక్కడ. మణికుమారు అంటే మిగతా వాళ్ళ పేర్లు అందులో ఉన్నాయని అర్థం. మళ్ళీ నా పేరు చెప్పలేదు, నా పేరు చెప్పలేదు అనకండి. ఎవరెవరి పేరు చెప్పలేదు అనుకున్నారో వాళ్ళ పేర్లన్నీ కల్పించుకోండి, దాంట్లో వాళ్ళే ఉన్నాం అంతేగా. మరి 1 సంవత్సర కాలంలో మనం నిజంగా ఏమైనా ప్రయత్నం చేశామా? మీరు ఒక్కసారి సింహావలేఖనం చేసుకోండి. ఏమీ ప్రయత్నం చేయలేదు మనం. ప్రణాళికాబద్ధంగా ఏ పని మనం చేయలేదు. అప్పటికప్పుడు ఏమి తడితే అది చేసుకుంటూ పోతే ఈ స్థితికి వచ్చాం మనం. ఈ రాబోయేటటువంటి 10 రోజుల్లో మనకి ఉన్నటువంటి 100 ఎకరాలు, అంతకంటే ఎక్కువ 1,000 మంది మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్, ఒక్కొక్క వ్యక్తి, ఒక లెక్చరరు, ఒక బిజినెస్ మ్యాను, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అయినా వాళ్ళకైనటువంటి ఒక విశేషమైనటువంటి వ్యక్తిత్వం ఉంది. హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక మినిస్ట్రీ అయితే మనం పెట్టుకున్నాం, కానీ నాకు తెలియదు ఆ మినిస్ట్రీ ఏం చేస్తుందో. కానీ ఈ హ్యూమన్ రిసోర్సెస్ని ఈ రాబోయేటటువంటి సంవత్సరంలో మనం ఎలా ఉపయోగించుకుంటాం? హ్యూమానిటీ, మనుషుల్ని, డబ్బుల్ని కాదు, వస్తువుల్ని కాదు, దేన్ని కాదు, మనుషుల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? రామాయణం యొక్క ప్రాముఖ్యత కూడా అదే, మనుషుల్ని కాదు, కోతుల్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు రాముడు. ఋషులున్నా కూడా ఒక్క ఋషి రాలే యుద్ధం చేయటానికి. వచ్చినటువంటి ఒక అగస్త్యుడు ఏం చేశాడు? ఓ మంత్రాన్ని చెప్పి వెళ్ళిపోయాడు. నాయన రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. ఆదిత్య హృదయంలో ఇలాగే స్టార్ట్ అవుతుంది, మహాబాహువులు కలిగినటువంటి ఓ రామ శృణుగుహ్యం సనాతనం. సనాతనమైనటువంటి ఎటర్నల్, శాశ్వత, నిత్య నూతన సత్యము. ఆ సత్యాలనే ఏమని మనం పిలుస్తున్నాం? వేదాలు అని పిలుస్తున్నాం మనం. ఆ వేదాల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుభూతి మనము ఈ రాబోయే 9 రోజులలో రాత్రులు ముఖ్యంగా సాయంకాలాల పాటు డిస్కషన్స్, సెమినార్స్ చేసుకుంటూ చివరికి రామనవమి నాడు మీరు ఒక విశేషమైనటువంటి ప్రోగ్రామ్కి ముందరే రెడీ అయ్యి రండి. ఈ లెక్చర్స్ వినండి. సాయంత్రం పూట జరిగేటటువంటిది ఏంటి అంటే,